వ్యాస మహర్షి దగ్గర నుంచి ధార్మిక దృష్టి గల వ్యక్తులందరూ. ఇప్పుడు ధార్మిక దృష్టి అంటే అర్థమైంది కదా మీకు. ధార్మిక దృష్టి గల వ్యక్తులందరూ ఈ రాబోయే సంవత్సరంలో ఏం చేయబోతున్నారు, ఏమి చేస్తున్నారు అన్నదానికి ఆ బొమ్మ పెద్ద ఉదాహరణ. డైరెక్ట్ గా భౌతిక జగత్తులో దర్శనం ఎలా జరుగుతుంది ఆ బొమ్మ ఏంటో అర్థమవుతుంది కదా. కొంచెం కనిపించింది అందరికీ, లేకపోతే దగ్గరికి తీసుకెళ్ళి ఒకరిని చూపించండి, దగ్గరగా చూడండి ఒకసారి. ఇన్సిడెంట్ జగద్గురు అనుగ్రహమే అది. ఏంటంటే అది ఆ బొమ్మ మీ దగ్గరకు వస్తుంది ఫోటో, వాళ్ళ చేతికి ఇచ్చి అలా పక్కన చూసుకుంటూ పంపించేయండి, లేకపోతే ఒకటి చూపించేయండి అలాగా. కాదు చూడండి, ఎటు తొందరొద్దు, మెల్లిగా నా మాటలు వింటూ చూడండి దాన్ని. ఫలాలు అమ్ముకునేటటువంటి ఒక ఆవిడకి జగద్గురువు ఇచ్చినటువంటి ఆశీర్వాదం బొమ్మ అది. శ్రీకృష్ణ మీరు చూసి ఉంటే ఆ సీన్ గుర్తు వస్తుంది, మీరు ఎంతమంది గుర్తు వచ్చింది నేను చెప్తున్నటువంటి సీన్ గుర్తుంది కదా. ఏం జరుగుతుంది, ఒకరోజు బాగా పండినటువంటి అనేక రకాలైనటువంటి ఫలాలని నెత్తి మీద పెట్టుకుని ఒక బుట్టను, ఫలాలు ఉన్నటువంటి బుట్టను బృందావనంలో లేకపోతే గోకులంలో కృష్ణుడుంటున్నటువంటి పల్లెటూరులో ఆవిడ అమ్ముకుంటూ వెళ్తుంది. ఆ రోజు ఎవరు కొనలేదు ఆ పళ్ళను, ఎవరు కొనలేదు. ఇంటి దగ్గర చాలా ఆకలిగా ఉంది ఆవిడికి, ఇంట్లో వాళ్ళకి. సరే అక్కడుంది, అక్కడుంది, ఇక్కడుంది, ఇక్కడున్నారు. చివరికి కృష్ణుడు ఉన్నటువంటి భవంతి దగ్గరికి వస్తుంది ఆవిడ, ఊసురోమంటూ విసురుగుంటూ ముసలావిడ పాపం. ఆ బుట్టని కిందకి దింపి మంచిగా కావాలని అడుగుతుంది. ఇంట్లో ఎవరు లేరు, అందరూ ఎక్కడికి వెళ్ళారో మరి, పొలాలకు వెళ్ళి ఉంటారు, అందుకంటే ఎక్కడికి వెళ్ళి ఉంటారు. ఈయన గారికి ఛాన్స్ దొరికింది, బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక ఆ ఫలాలు నాకు ఇస్తావా అని, ఎందుకు ఇవ్వండి ఆయన అంది. కానీ ఫలాలు ఇస్తే మరి డబ్బు ఉండాలి కదా, కృష్ణుడి దగ్గర డబ్బే ఉంటుంది. ఆ చిన్న కుర్రాళ్ళ దగ్గర, అందులో పల్లెటూళ్ళల్లో పిల్లవాళ్ళ దగ్గర అసలు డబ్బు ఉండదు. అంతే ఏం చేస్తాడు, లోపలికి వెళ్ళి బియ్యం చేతికి అందిన, ఆయన చేతికి అందినటువంటి బియ్యాలు తీసుకొచ్చి ఇస్తాడు. అమ్ముడవలేదు ఏమి, నందుడు ఇంటికి వచ్చాను, ఈ పిల్లవాడైనా ఏదైనా కొంటే ఈ ఫలాలను, ఏదైనా వస్తుందేమో అని కదా ఆ తల్లి ఆశించుంటుంది. ఏమొచ్చాయి, అక్షింతలు వచ్చాయి. అప్పుడప్పుడు గురువులు అక్షింతలు వేస్తూ ఉంటారు కదా, ఆ అక్షింతలు. సరే కొంచెం నల్లగా ఉన్నా అందగాడే కదా, ఆవిడ పాప ఆ పళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి చూసుకుంటే ఏమైంది, అది బంగారపు కణాలుగా మారిపోయింది. అది మీ జీవితంలో కూడా జరగాలి అని నా ఉద్దేశం, గురువుల యొక్క ఉద్దేశం. ఏంటి జరగటం అంటే, గురు చేతనత్వము వాళ్ళు జీవితంలో పొందినటువంటి గురు చేతనత్వము, మహర్షులు, రాజర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు, ఋషులు వాళ్ళ జీవితంలో పొందినటువంటి జ్ఞాన ఫలాలను మానవ సమాజానికి అందిస్తున్నారు. రోడ్లమ్మట తిరిగి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, గురువులు ఎప్పుడు కూడా ఒక చోట మేము ఫీజు నుంచి కూర్చుంటాం, మీరు 2 లక్షల రూపాయల ఫీజు కడితేనే మీకు ఇంజనీరింగ్ సీట్ చెప్తాం, లేకపోతే మీకు ఇంజనీరింగ్ డిగ్రీ ఇవ్వము అనే వందరు వాళ్ళు అలాగే తిరుగుతూ ఉంటారు. వచ్చిన గొడవ ఏంటంటే ఆ పళ్ళ ఎవరికి అక్కర్లేదు, ఆ రోజు ఎవరు కొనలేదు. మీరు కొనుక్కోవాలి, వచ్చిన పెద్ద గొడవ అది. వాళ్ళు ఫ్రీగా ఇస్తామన్నా మీరు ఫ్రీగా తీసుకుంటే నేచర్ ఒప్పుకోదు. ఆ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోండి ఎప్పుడు కూడా. అందుకే గురువులు ఎప్పుడు ఫ్రీగా చెప్పినా గురువుల దగ్గరికి వీళ్ళు సమితి పాణి అయి వెళ్ళేవారు, తెలుసు కదా గురుకులలో. సమిత్ పాళియే వెళ్ళాలి అని. సమిత్ పాళియే వెళ్ళటం అంటే ఏంటో తెలుసా అర్థం? ఏ విధంగా అవుతే ఈ కర్ర మీ యొక్క అగ్నికుండంలో పడి అగ్నిగా మారిపోతుందో, మీ దగ్గరికి వచ్చినటువంటి నేను మీలాగే మారిపోవాలి అని కోరికతో వచ్చాను అని అర్థం. అది వీడి కోరికలు తీర్చుకోవడానికి రాడు. సమిత్ పాళియే వెళ్ళాడు అంటే వాడు ఏ ఉద్దేశంతో వెళ్ళాడు అనమాట? నాకేమీ అక్కర్లేదు, చాలా చిన్న కోరిక, మీ సీటు నాకు ఇచ్చేయన్నాడు. అంతేగాని లేదు, గురువులు అయిపోవాలి, చాలా చిన్న చిన్న కోరికలు. ఆ కోరికలు తప్పుంటున్నారు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళిపోయా, నేను నీ సీట్లో వస్తానంటే తప్పే ఉంది. అది మనకు ఆదర్శం. అది సమిత్ పాండులై వెళ్ళటం అంటే ఎదుటివాడి సీటు లాగేసుకోవటం. కానీ గురువులకి అది చాలా ఇష్టం. నిజమైన టీచర్కి అది చాలా ఇష్టం. వాడికి ఉన్నటువంటి జ్ఞానాన్ని పూర్తిగా తీసేసుకుని వాడు ఏం చెప్పాడో అదే చెప్పాలి. కానీ అది పెద్ద విచిత్రమైనటువంటి పని కాదు. ఇప్పుడు అదే చేస్తున్నాం మనం. కెమిస్ట్రీ వాడి గురువు దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి కెమిస్ట్రీగా చెప్తాడు. ఇంకోటి చెప్పాడు, ఇంకోటి చెప్తే వాడికి ఆ ఉద్యోగం ఇవ్వరు. నాకు ఇష్టం వచ్చింది చెప్తాను అంటే కుదరదు. గురువుల దగ్గర నుంచి ఏం నేర్చుకున్నామో మీరు అదే చెప్పాలి. అంచేత ఆ జ్ఞాన ఫలాలను ఇంటింట ప్రతి చోట ఈ కాలంలో అందజేయవలసినటువంటి బాధ్యత మనది. నూతన సంవత్సరంలో ఆ జగద్గురు చాలా స్పష్టంగా ఏ దృష్టితో అసలు దర్శనమే ఇచ్చాడు. దర్శనం ఇవ్వటువంటి మీ ఉద్దేశం ఏంటి? పూర్వకాలంలో దృష్టిలో అలా మెరుపులు కనిపించేవనా? ఇలాగే వస్తాయి దర్శనాలు, అదే నిదర్శనం అంటాం మనం. జగద్గురు ఏమి ఆశిస్తున్నాడు ఆ జ్ఞాన ఫలాలని? ఆవిడ ఎలా అమ్మిందో అలాగే మీరు కూడా అమ్మండి, అమ్మండి, ఫ్రీగా ఇవ్వకండి. చాలా ఆ ఇంపార్టెన్స్ గురువును ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అర్థం చేసుకోండి. అసలు యాక్చువల్గా గురువులు ఏం చేస్తారు? ఫ్రీగానే ఇస్తారు అంతా కూడా. వీళ్ళు గురుదక్షిణ కింద ఎంత ఇస్తే అంత, వాడి స్థాయిని బట్టి ఇవ్వాలి. శ్రీకృష్ణుడు ఏ స్థాయిలో ఇచ్చాడు? చచ్చిపోయిన కొడుకును బతికించాడు. కుచేళుడు ఏ స్థాయిలో ఇచ్చుంటాడు? అంతేగా ఈ గురుదక్షిణలో నువ్వు మ్యాక్సిమం ఎంత ఇవ్వగలవు అంత. మీరు ఆ పరివ్రాజకులు జాగ్రత్తగా గమనించుకోండి ఆ గురుసత్త యొక్క మెసేజ్. మ్యాక్సిమం స్థాయిలో నువ్వు ఇంత ఇవ్వగలిగినంత పరిపూర్ణముగా ఎంత ఎక్కువ కలిగితే అంత. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం? నేనే చేశాను ఆ తప్పని చెప్తాను కదా. లాస్ట్ ఇయర్ కేఎంసీకి వెళ్ళాను నేను. ఈ జనాల దగ్గర ఏంటో మీరు మన జేఎస్ఆర్ ఉన్నారు కదా, వాళ్ళ తాతగారు ఆశ్రమం ఎక్కడో అక్కడికి వెళ్ళాము. బాగానే ఉంది ఆశ్రమము. నేను పైన రూమ్ లో ఒక్కడే ఉన్నానండి. ఇక్కడ ఏఎంసీ జరుగుతుంది ఒక 150 మందికి. నేను ఏఎంసీలో పాల్పంచుకోలేదు. ఏఎంసీలో నేను బాగా పాల్పంచుకున్నది ఏంటి అంటే తిండి తినకుండా ఉండటం, మంచిగా తాగటం. ఏఎంసీ వాళ్ళ రూల్స్. మిగతాదంతా నేను ఉపనిషత్తులు చదువుకుంటున్నా. చివరి రోజు వచ్చింది, ఇంకా బయలుదేరబోతుంటే మెట్లు దిగుతున్నా. నేను కిందన రాములవారి ఆలయం మనసులో నేను ఎంత అనుకున్నాను 100 రూపాయలు ఇద్దామని అన్నాను కదా 3 రోజులు ఆశ్రమంలోని. లోపలికి వెళ్ళేసరి కదా అది 10 రూపాయలుగా మారిపోయింది. నేను భయపడ్డా ఇంకో 2 నిమిషాలు అక్కడ నుంచి ఉంటే ఆ 10 రూపాయలు ఇవ్వలేమో అని చెప్పి. తప్పులు అందరం చేస్తాం, కానీ నీ స్థాయి బట్టి రియాక్షన్ వస్తుంది. నువ్వు 100 అనుకుని 10 రూపాయలు ఇస్తే గురువుకి, గురు సత్తా ఏంటి? రిఫ్లెక్షనే. అంటే నీకు 100 రావాల్సింది, 10 వస్తుంది. అదే జరుగుతుంది జీవితంలో. మీరు చాలా ప్రయత్నం చేస్తున్నా మాస్టర్, మేము అనుకున్న జరగటమే. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది? నీ మనస్సు సంకుచితమై ఎక్స్పాన్షన్. అంచేత ఇదివరకు ఆ గురుదక్షిణ విధానం ఉండేది. కానీ ఇప్పుడు గురుదక్షిణ విధానం చెప్తే అసలు గురువుకి 70 అంటారు. అంతేత ఇంకా ఏడో అమ్మనన్నాడు. జగద్గురు చెప్పింది అక్కడ చిన్న నేంద్రాక్షణ చూశారు కదా క్యాప్షన్, కృష్ణ బ్లెస్సెస్. ఎన్నీ ఎవరు చదవలే, ఎవరు చదివారా? అదే మనం దర్శనం. పూర్తిగా చదవాలి, అదే నేను చెప్పాను. క్రిస్టిజం కోసం చెప్పటంలే అదే తప్పు చేస్తాం. మరి నేను మీతో పాటు చూశాను ఒక్క క్షణం. అది ఇదంతా దాని మీద చెప్తున్నా నేను. ఆ క్షణం మీకు వస్తుంది. అది ఇది ఏదో ఒక అద్భుతం ఏం కాదు. అది మీరు ఆ దృష్టితో చూడాలంటే, అంటే ధార్మిక దృష్టి అంటాను దీన్ని. ఆ ఒక్క బొమ్మ ఆ మొత్తం మీకు ఈ న్యూ ఇయర్ లో పరివ్రాజకులు ఏం చేయాలో చెప్పేస్తుంది.
అంతటా జ్ఞాన ఫలాన్ని గురువులు ఇచ్చినటువంటి జ్ఞాన ఫలాన్ని వెండర్ అంటే ఎవడు ఉత్తరం ఇచ్చాడా?
అమ్మేవాడు
అంతటి జ్ఞానాన్ని మరి ఏం చేయాలి? వెంటనే చెప్తే దీని అని ఒక సామెత ఉంది. రోమకెళ్ళారు అనుకోండి, అప్పుడు ఎలా ప్రవర్తించాలి మనం? రోమన్లు ఎలా ఉన్నారో ఎలా ప్రవర్తించాలి. అంటే ఈ కాలంలో ఆ భాష అర్థమవుతుంది కనుక అమ్ముతాం. ఎవడైనా కొంటాడా? కొండు, అది కూడా చెప్పాడు. ఆ రోజు ఎవరు కొనలేదు, కానీ ఎవడు కొంటాడు? గురువే కొంటాడు మన. అంటే ఇండైరెక్ట్ గా అర్థం అయితే గురువే కొనిపిస్తాడు అని. కానీ ఎప్పుడు నేను వచ్చిపోయాను మాస్టర్, ఇప్పుడు నువ్వు ఫోన్ వస్తాను. మోసం చేయలేవు గురువుల్ని, మీరు మోసం చేయలేరు. ఇంకా మీరు పరిపూర్ణంగా కష్టపడ్డారా లేదా? మీరు అలసిపోయి పడిపోయాక గురువు యొక్క ఆశీర్వాదం వస్తుంది. కానీ అప్పుడు ఒక తమాషా జరుగుతుంది, అలసిపోయినటువంటి వాడి ఇంద్రియాలు సక్రమంగా పనిచేయవు. అంతే కదా, మామూలుగా ఓపిక్గా గౌరవం చెప్పేవాడు అలసిపోయినప్పుడు అలా గౌరవం చెప్తాడు, తీసుకుంటాడు. అలాగే అలసిపోయినప్పుడు గురువు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మీకు అక్షింతలుగా కనిపిస్తాయి. అక్షింతలంటే తిట్లు. సిద్ధి సాయిబాబా అక్షింతలు కూడా తిట్లేగా, కానీ కవనం తప్పించుకునే కాదు. ఎందుకు తెలుసు కదా, సిద్ధి సాయి తెలుసు. అలా కనిపించింది ఆవిడికి. కానీ కాస్త అలసట తగ్గి ఇంటికి వెళ్ళి చూసుకుంటే ఎలా ఉంటాయి, బంగారంలో ఉంటాయి. ఇంకొక ఆ జ్ఞాన దృష్టి కావాలి మనకి. నేను ఆ ధార్మిక దృష్టి గురించి చెప్తున్నాను నేను. ఇంకొక రెండు కావాలి. ఇప్పుడు ఫ్రూట్ వెండర్ మొట్టమొదటి ఏం చేసుకోవాలి? పళ్ళు కలెక్ట్ చేసుకోవాలి. పళ్ళు అమ్మటానికి ముందు నీ దగ్గర పళ్ళు ఉండాలిగా. బుట్ట పెట్టేసుకుని వెళ్ళిపోతాడు, ఆ గురువు నింపేస్తాడు, అట్లా అంటే కుదరదు కదా. అంతట ఇక్కడ ఈ పరివరాజకుల శిబిరంలో ఆ పళ్ళను ఏకీకృతం చేయాలి. పళ్ళను ఏకీకృతం చేయడానికి బోధ విజ్ఞానము ధార్మిక దృష్టి ఒకటే అని చెప్పాను కదా నేను లాస్ట్ క్లాసెస్ లో. ధార్మిక దృష్టి మీకు అలవాలంటే ఖచ్చితంగా వేద విజ్ఞానం రావాలి. బోధ విజ్ఞానం యొక్క సబ్ హెడింగ్స్ లేకపోతే ఆఫ్ షూట్స్ లేకపోతే బై ప్రోడక్ట్స్ ఏంటి అంటే, యజుర్వేదం యొక్క బై ప్రోడక్ట్ ధనుర్వేదము, అది నేర్చుకోవాలి నేను. అంతే 847 వయసు లో అది ఉన్నప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు ధనస్సు మారాలి అలా అర్థం. మరి ఎందుకు అయితే ఎలా నేర్చుకుంటారు? నేర్చుకోవాలి. మీరు అమ్మేటటువంటి ఫలాలలో ఈ ధనుర్వేదాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి మీరు. అంతే ఇప్పుడు రామో భగవద్గుడు అవసరం వస్తుంది, కృష్ణ భగవాన్ ఆదల్లే. ధనస్సు అంటే వెన్నెముక, ఇంకా ధనస్సు వరకు వచ్చాము. ధనుర్వేదం అంటే వాడి వెన్నెముకను తీసి వాడి చేతిలో పెట్టాలా? మరేం చేయాలి? వెన్నెముకలో రాముడి బాణాలు లక్షణం ఏంటి కదా? అలాగే నీ కన్ను నిన్ను చూసింది, ఎదురుకుండా ఉన్నవాళ్ళని చూసుకోండి. ఎదురుకుండా ఉన్నవాళ్ళని నాకు చూడగలగాలంటే ఏమి, వాడి బొమ్మ ఎక్కడ పడాలి అంటే ఏం జరుగుతుంది? రామబాణం అంటే అదే. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్, సెన్సరీ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ నుంచి కిందకి ఎలాగ మూలాధార చక్రం వరకు వెళ్తుందో అన్నది శివలింగం అని చెప్పాను నేను. ఇక్కడ ఉన్నటువంటి శివలింగము బయట ప్రజలు పూజ చేసేటటువంటి శివలింగం కాదు. శివలింగం యొక్క పరిభాగము మన బ్రెయిన్. కింద నేను పానుపట్టం ఉంచి ఉంది కదా, దానికి గీతలు గీస్తున్నాయి బాగుంది. మీరు చూస్తే భగ్రత కనిపిస్తుంది, అందుకే దర్శనం అనేది. ఈ ఆశ్రమంలో ఉన్న ప్రతి గీత కూడా అర్ధరహితముగా లేదు. ఆకృతి స్తంభాల సంఖ్యతో సహా ఏది అర్ధరహితంగా లేదు. ఆ రెండు గీతలు ఏం చేస్తే సెన్సరీ లెవెల్స్ ఇక్కడ నుంచి వెన్నుపూసుకి ఇలా కింద వెళ్తుంది, ఒకటి ఎడం వైపు ఒకటి కుడి వైపు నైతే చేంజ్ అవుతాయి. ఆ విద్య నేర్చుకోవాలి మీరు. ఆ విద్య నేర్చుకున్నటువంటి వ్యక్తిని అర్జునుడు అంటాం. సవ్యసాచి, రైట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ హెమిస్ఫియర్. ఈ విద్యను నేర్చుకోవాలి మీరు. మీ శరీరంలో ఉన్నటువంటి మీ వస్తువునే మీరు ఉపయోగించుకుంటా గురుదేవా నువ్వు చెయ్యండి అంట. శరీరం ఇచ్చాడు ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని. శరీర బాధ్యం కలు ధర్మ సాధన. ఆ ధార్మిక దృష్టి మీకు రావాలి అంటే ఈ శరీరం యొక్క జ్ఞానం ఉండాలి. ఏం తెలుసు మనకి మన శరీరాల గురించి? కానీ వెంకటేశ్వర స్వామి లాంటి వాళ్ళని తెలుసు, కడుపు ఉబ్బిపోయి ఇంత అయిపోయింది ఒక మూడేళ్ల పిల్లవాడికి సన్నగా అయిపోయింది. ఏమైందంటే ఏదో పుండు పడింది బొడ్డు దగ్గర అన్నారు. చాలా మంది డాక్టర్ల దగ్గరికి అక్కడికి వెళ్ళారు. ఇంకా ఫినిష్ అన్నప్పుడు గురువులు గుర్తొస్తారు. ఇంత ఏం చేశాడు, కుడికాలు బొటకని వేరు పెట్టి నొక్కాడు. ఏమైంది నొక్కితే మీకు తెలుసు కదా, మరి మనం నొక్కితే అలాంటి పిల్లవాడేనా వచ్చి ఏంటి తేడా? ధనుర్వేదము ఆ విద్య నేర్చుకోవాలి అది. కానీ తేడా ఉంది వెంకటేశ్వర స్వామికి వాళ్ళకి, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? నిరంతరము ధార్మిక స్థితిలో ఉన్నారు కనుక వాళ్ళు వచ్చినట్టు అయితే మన స్థితిలో లేవు. అంచేత ఈ విద్య నేర్చుకోవాలి ధనుర్వేదము. అది వేద విజ్ఞానం యొక్క ఆక్షుర్వేదము ధనుర్వేదముగా మారుతుంది. ధనుర్వేదం అంటే ఏంటి? దేహంలో ఉన్నటువంటి దేవత్వాన్ని, దేహంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాల సమూహాన్ని, కర్మేంద్రియాల యొక్క సమూహం యొక్క చక్రము తెలియాలి. ఆ చక్రమే కృష్ణుడి చేతిలో ఉన్నటువంటి చక్రం. అందుకు చక్రం అక్కడికి తెలియదు. ఆ చక్రం మీకు ఎప్పుడైతే తెలుస్తుందో మీ జీవితాలలో జరిగేటటువంటి సుఖ దుఃఖాల చక్రం కూడా మీకు తెలుస్తుంది. అంతేత తెలియని వాడు అప్పుడు ఏం చేయగలిగాడు? దుఃఖం వచ్చేటటువంటి చక్రం వచ్చినప్పుడు నిద్రపోతాడు. నిద్రలో ఏం తెలియదుగా, సుఖం వచ్చేటప్పుడు మెలుకుండా ఉంటాడు. యానిషా సర్వభూతేషు తస్యాం జాగ్రత్త సంయమ ఈ రెండో అధ్యాయాన్ని చెప్పేస్తాడు. ఎండుంది, మండిపోతుంది, కానీ ఆ క్షణంలో నువ్వు నిద్రపోతున్నావు అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? ఎండ ఉంటుంది, ఎండ పోదు, కానీ నీకు తెలియదు. అత్యయస్ ఆ సైక్లిక్ ప్రాసెస్, ఆ చక్రీయ విధానము, ఆ బ్రెయిన్స్ యొక్క దాన్ని నేర్చుకునేటటువంటిది ఒకటి నెంబర్ వన్. మీరు ప్రోగ్రామ్ నేర్చుకోండి, ధనుర్వేదం నేర్చుకోండి. ఈ ధనుర్వేదము నేర్చుకునేటటువంటి మూడు స్థాయిలు ఉన్నాయి. ధనుర్వేదాన్ని మీరు గబగబగబా నేర్చుకోలేరు. ఆ మూడు స్థాయిలు సీతాస్థాయం వలన చూపిస్తాడు. మొట్టమొదట శివుడి యొక్క ధనస్సు భంగం అవ్వాలి. దాని తర్వాత విష్ణు యొక్క ధనస్సు కాళ్ళ మీద పడాలి. పరశురాముడు దగ్గర ఉన్నటువంటి విష్ణు ధనస్సు వస్తుంది కదా, ఆ ధనస్సు ఏం చేస్తాడు? రాముడు వారికి చేస్తాడు. ఇవి రెండు కలిసి కోదండంగా మారాలి. అద్భుతమైనటువంటి విజ్ఞానము చిన్న చిన్న కథల్లో చెప్పేశాడు. ధనుర్వేదం నేర్చుకోవడానికి రామాయణంలోని ఈ మూడు సంఘటనలు మీరు అనలైజ్ చేసుకున్నారు. ఇవాళ న్యూ ఇయర్ మెసేజ్ గా పరిపురాజులు ఏం చెయ్యాలో ఇది అనేక సార్లు చెప్తూనే ఉన్నాను నేను అనేక రకాలుగా. కానీ ఈసారైనా ఈ గంట గంటకి నా క్లాసులు పెట్టుకుంటే మీరు పెట్టుకోండి, నాకే అభ్యంతరం నేను చెప్పడానికి. కానీ ఆ ముందు చెప్పింది మీరు కాస్త ఆచరణలో పెట్టి తర్వాత నన్ను చెప్పమంటే బాగుంటుంది. అది కథలు నేను చాలా చెప్పగలను మీకు. నెక్స్ట్ స్పీచ్ వచ్చే లోపల దీని మీద డిస్కస్ చేసుకోండి. మీరు మీరు ఏం ప్రోగ్రామ్ చేసుకున్నారో అది ఇంపార్టెంట్ కాదు. ఎవరికి సంగతి చెప్తున్నా నేను, మిగతా వాళ్ళు మీ ప్రదక్షిణలు కానీ మీ యజ్ఞాలు కానీ ఏమున్నాయో అలాగే చేసుకోండి. మేము పరివరాజకులు అయిపోతాం మాస్టారు, అనవసరంగా బీరాలు పలకవద్దు, వాయించి పారేస్తారు. పుష్ప అనిపించాకే అక్షింతలు, ఆ అక్షింతలు మీ ఇంటికి వెళ్ళాక బంగారంగా మారుతాయి. ఇక్కడ వారు మరి ఇంటికి వెళ్ళాక బంగారంగా మారుతాయంటే అంతరార్థం ఏంటో, ఇంటికి వెళ్తాం అంటే ఏంటో మరి నాకు తెలియదు. ఆ కథలో మీరు ఊహించుకోండి దాని అర్థం ఏంటో. అంతేగా అలా చేసేసుకున్న వాళ్ళు కొంచెం సీరియస్ అవ్వండి. కానీ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ మీకు మీ వద్దకి రాదు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, నేను ఇంకా చెప్పలేనేమో అని. కానీ మీ యొక్క తపశక్తి ఎంత గొప్పది అంటే పూర్వజన్మ సుకృతం మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. కానీ మళ్ళీ మళ్ళీ మీరు పక్కన పడేస్తున్నారు. పడేయండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ టైం మాత్రం దగ్గరికి వచ్చింది. సిన్సియర్ గా చెప్పింది ఆ రోజు పాఠం చదవకపోతే కాలేజీలో కూడా ఏం చేయలేదా? మరి ఇక్కడ నేను అది అర్థం చేసుకోవాలి. ధనుర్వేదం గురించి చెప్తున్నాను, రామ ధనుర్వేదం స్పెషలిస్ట్, కృష్ణ చక్రం యొక్క స్పెషలిస్ట్. చాలా తెలుసు కదా మీకు. అంటే ఏం జరగాలన్నమాట, అక్కడ మన శరీరంలో జరిగేటటువంటి చక్రాలు ఉన్నాయి, ఐ సైకిల్, నర్వస్ సైకిల్స్ అనుకోండి, మోటార్ సెన్సరీ సైకిల్స్, బ్రెయిన్ సైకిల్స్, అలాగే బాడీలో ఉన్నాయి హార్మోనల్ సైకిల్స్ జరుగుతూ ఉంటాయి, ఆడవాళ్ళకి వచ్చే మెన్స్ట్రుయల్ సైకిల్స్ జరుగుతూ ఉంటాయి, అలా రకరకాలైనటువంటి రెస్పిరేటరీ సైకిల్స్ ఒకటి, ఊపిరి పీల్చుకుంటాం ఊపిరి వదులుతుంటాం, ఇవంతా నేర్చుకోవాలి అంటే మీరు డిస్కస్ చేసుకుని మీకున్నటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు ఇంత చెప్పింది మీరేం చదవలేని పుస్తకాలు మీకు తెలుసుకొని జరుగుతుందని. అంతటా మీ శరీరంలో జరిగేటటువంటి ధనుర్వేదము, ధనుర్వేదం అంటే ఏంటి, ఇంద్రియాల యొక్క ఉపయోగము. ఇంద్రియాలను మీరు ఎప్పుడు ఉపయోగించుకోగలుగుతారు, వెళ్ళాలి తిరిగి మళ్ళా మీ దగ్గరికి రావాలి, మధ్యలో బ్లాక్ అయిపోయింది అనుకోండి, మీరు చూశారు ఒక మనిషిని, ఈ లోపల ఒక మనిషి అడ్డొచ్చాడు, ఏమవుతుంది, కనిపిస్తాడు మనిషి, కనిపించాడు అంటే ఏమో ఉంది, చక్రం పూర్తి కాలే. ఏమం ప్రవర్తితం చక్రం, భగవద్గీత 3వ అధ్యాయంలో చెప్తాడు దీని గురించి, చక్రం ఎలా ఉంటుందో. ఇది దేని గురించి చెప్తున్నా నేను, ఏ జ్ఞాన ఫలాలు వేదాలలో చెప్పబడినటువంటి ఏ జ్ఞాన ఫలాలు మీరు ప్రపంచానికి అందజేయాలో. కానీ ఇప్పుడు చాలా చాలా మార్పులు వచ్చాయి, ఇంటింటికి మీరు వెళ్ళక్కర్లేదు, ఒక ఈమెయిల్ కొట్టేస్తే అందరికీ వెళ్ళిపోతుంది, అద్భుతమైనటువంటి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ వచ్చాయి, అద్భుతమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ వచ్చాయి, అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ వచ్చాయి. అంటే అలా మూసుకెళ్ళక్కర్లేదు ఇప్పుడు, మీరు మోడర్న్ మెథడ్స్ ని మిస్ చేయండి. అంటే మనం మోడర్న్ మెథడ్స్ నేర్చుకోవాలి, అంటే మనం మొదటికి వస్తాం, మనం హిందూ కాలేజీ వెనకాతలు పెట్టిన సంస్థ ఇప్పుడు కావాలి. ఏ సంస్థ పెట్టేటప్పుడు దాని పేరు ఏమైందా, సప్తర్షియ అదేనా, ఏంటి సుమర్తుగా మన పేర్లే గుర్తులేవా, అంటే అర్థ అసలు దాన్ని పట్టించుకోలే. కానీ ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు అర్థమైందా, అందరూ మనం ఏం చేయాలి, మనం వేసుకోండి, మాకు టైం లేదు మాస్టర్, ఓకే మీ ఇష్టం. మీరు అలసిపోయి అక్షంతలు వేయించుకుంటే తప్ప అవి బంగారు కణాలుగా మారవు, గురువుల అనుగ్రహం రావు, ఇంకో దారి లేదు పరివ్రాజకులు అవదలుచుకుంటే మీరు. కానీ దానికి నేను ఇచ్చేటటువంటి సలహా ఒకటి, ప్రస్తుతం మీరు చేస్తున్న పనులు మానేసి ఏం చేయొద్దు, ముందు మీకు ఖాళీగా ఉన్న టైంని ఉపయోగించుకోవడం నేర్చుకోండి. ఇంకా ఇంకా టైం మీరు ఉపయోగించుకోగలిగినప్పుడు ఆటోమేటిక్ గా మీరు మిగతా పనులు మానేసి ఇచ్చేస్తారు. ఇంకేది గురువులు పని కనుక. మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్రం కోసం ఎందుకోసం కష్టపడ్డాడు, ప్రైమ్ మినిస్టర్ ఎక్కుతాడనా, ఎందుకోసం కష్టపడ్డాడు, స్వాతంత్రం అవసరం కనుక. వచ్చే లాభం అంటాం మనం, అంటే అర్థం ఏంటి, మనకి స్వాతంత్రం అక్కర్లేదు అంతే. కానీ అక్కర్లేని వాళ్ళకి స్వాతంత్రం ఇప్పించాడు పాపం. మనం మూర్ఖుడు అంటాం, తెలియని వాడు అంటాం, మరి మాకు తెలియదు, మనకి మూర్ఖుడే అనిపిస్తాడు. అంతేత మనకు అక్కర్లేదు కనుక స్వాతంత్రం, లాప్టీ ఎలా ఉంటుంది ఆ దేశం స్వాతంత్రం వచ్చాక. అలాగే గురువుల మీద స్వాతంత్రం ఇచ్చాడు నేర్చుకోవడానికి, వాళ్ళ పని చేస్తారా, మీ జంతు జాలమైనటువంటి జీవిత విధానంలోనే జీవిస్తారా, అంతకంటే పెద్ద జీవిత విధానం ఏం లేదు కదా. అంతకంటే ఏం చేస్తున్నా, మీరేదో అనుకుంటారు కానీ పిచ్చివాళ్ళు బాధ్యతలని ఇదని అంతా యానిమల్ అయితే తింటాం పడుకోవటం, లేకపోతే నాకు ఇంగ్లీష్ మాటలు మాట్లాడతారు, అంటే కుక్క భావభావం అంటుంది అనిపిస్తుంది నాకు ఇంగ్లీష్ మాటలు, ఇంగ్లీష్ పిచ్చారు నాకు ఎందుకో తెలియదు, వాళ్ళు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పట్టించుకుంటారు. ఇంతకే నాకు ఇంగ్లీష్ పిచ్చారు ఎప్పుడూ అర్థం కాలేదు. మనం అంటే ఎస్ ఎందుకు కొట్టేసుకుంటున్నావో, ఎప్పుడు చేస్తున్నావో మనకి తెలియదు. అంతేత ఈ కోరికల పరంపరలోంచి బయటకు పడితే, ఈ చక్రములోంచి, ఈ విషవాలయం నుంచి బయటకు పడితే యజుర్వేదంలోని ధనుర్వేదం అర్థం చేసుకుంటాం మనం. సామవేదం ఉంటుంది, సామవేదం యొక్క మనం అందించవలసినటువంటి ఫ్రూట్ ఏంటి అంటే గంధర్వ వేదము. ఈ గంధర్వ వేదము అంటే పాటలు అనుకుంటారు చాలా మంది, పాటలు కాదు, పాటలు ఒక భాగం, పదము పదార్థముగా మారేటటువంటి విద్య గంధర్వ వేదము. గంధర్వులు ఆ పని చేస్తారు, అంటే నువ్వు నోట్లో నుంచి ఏం మాట అంటావో అది జరగాలి. అక్కడ సిద్ధిసాయి అంటే జరిగేది, సత్యసాయి అంటే జరిగేది, విశ్వంటే జరిగేది, మీరున్నా జరుగుతుంది. కానీ మీరున్నా జరుగుతుండేది దాంట్లో ఒక చిన్న కండిషన్ ఉంది, చక్రం పూర్తవ్వాలి. మీరు అన్నారు, వాడు విన్నాడు, నేను ఊరుకుంటే లాభం లేదు, వింటామంటే అర్థం ఏంటి, ఆచరించాలి. ఆచరణ లేకపోతే విన్నది ఫలించదు. కానీ గురువుల యొక్క ఆశీర్వాదాన్ని విన్న తర్వాత దానికి తగిన ఆచరణ ఉంటే దాన్ని ఫెయిత్ అంటాం. నాకెక్కడ వస్తుందని అనుకోకుండా గురువు ఆశీర్వదించేసాడు కదా, ఇంకా నాకు గ్యారంటీగా అది వచ్చేస్తుంది అనేటటువంటి మానసిక స్థితి శ్రద్ధ. శ్రద్ధ మయోయం పురుష యోయ శ్రద్ధ సయేవత. భగవద్గీత 17వ అధ్యాయంలో ఈ శ్రద్ధల గురించి వివరణ చేశారు. మన యొక్క శ్రద్ధ ఎలాంటిదో, రాజసిక శ్రద్ధ ఎలాంటిదో, సాత్విక శ్రద్ధ ఎలాంటిదో, ధార్మిక శ్రద్ధ ఎలాంటిదో అందులో చెప్పాడు, అది చదువుకోండి. ధనుర్వేదానికి ఏం చదవమని చెప్పాను నేను, శివ ధనుర్బంధము, సీతా వివాహము. అంటే దానికి ముందు అహల్యా శాప విమోచనం జరుగుతుంది, ఆ లింకులు మీకు తెలియాలి. అహల్యా శాప విమోచనం అంటే ఏంటి, ఈ శరీరం ఒక రాయిలాగా మనం ఉపయోగించుకుంటున్నాం. రాయిలా ఉపయోగించుకుంటుంటే రాయి ఏమి స్పందించదు కదా, అలాగే మనం కూడా మన శరీరానికి ఏమీ స్పందించడం లేదు. ఈ నెర్వస్ కరెంట్స్ ఎక్కడి నుంచి వెళ్తున్నాయో, ఏది ఎక్కడికి వెళ్తుందో, ఐన్స్టీన్ లాంటి వాడు ఆ బ్రెయిన్, ధనుర్విద్య అంటే బ్రెయిన్ విద్య అనే అర్థమైంది కదా. ఇప్పుడు మీకు బ్రెయిన్ లో చెప్పేటటువంటి సెన్సరీ ఆర్గన్స్ యొక్క రాకపోకలే రానుబాణాలు. అంతేగా ఐన్స్టీన్ లాంటి వాడు ఎంత ఉపయోగించుకున్నాడు బ్రెయిన్ ని, 7%. ఋషులు ఎంత ఉపయోగించుకుంటున్నారు, 100%. మనం ఎంత ఉపయోగించుకుంటున్నాం, ఈ ఈక్వేషన్ తెలియాలి మీకు. ఐన్స్టీన్ లాంటి వాడు 7% ఉపయోగించుకున్నారంటే బ్రెయిన్. అంతేత మీరు యోగాసనాలు వేసేసి, మంత్రాలు చేసేసి, ఈ ప్రదక్షిణాలు చేసేస్తే ఏమీ జరగదు. ఎవరికి చెప్పేది, మీతో జరగండి, మీకు జరుగుతాయి, పరివరాధికులకి జరగదు. అది మీకేం జరుగుతాయో నేను నచ్చరీ, దాన్ని మీకే తెలుస్తూ ఉంటాయి ఏం జరుగుతూ ఉంటాయో. సరే, పరివరాధికులకి మాత్రం నేను చాలా షార్ప్ గా చెప్తున్నాను, పరివరాధికులతోనే మాట్లాడుతున్నాను నేను. కోపంగాను విష్ణు యొక్క ధనస్సు, రాముడి యొక్క ధనస్సు, శివుడి యొక్క ధనస్సు. శివుడి యొక్క ధనస్సుకి పేరేంటి, తాత స్టార్ట్ అవుతుంది, పి అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది అది. పి ఓ ఎక్స్ప్రెస్ కూడా ఉంది ఆ పేరుతో. ఇది మన బ్రెయిన్ వేవ్. శ్రోత్రాల సదస్సు లాభం ఉంది కదా, లేదా చెప్పగలిగారు కదా మీరు. అదే భారతీయుల యొక్క దౌర్భాగ్యము, ఆనందము కూడా అంత. దౌర్భాగ్యం ఏంటి అంటే ఇది తెలిసి ఉపయోగించుకోలేరు. ఆనందం ఏంటంటే తెలుసుగా. ఇప్పుడు విదేశాలకు పోయి అడిగాను అనుకోండి, అసలు చూడవడం అంటాడు. అది విరక్కొట్టాడు, ఎందుకు విరక్కొట్టాడు, శివుడి యొక్క ధనస్సు ఎందుకు విరక్కొట్టాల్సి వచ్చింది, రాముడి యొక్క ధనస్సుని, విష్ణు యొక్క ధనస్సుని 21 సార్లు పంచదాన్ని ఉపయోగించుకున్న తర్వాత రాముడు కాళ్ళ మీద ఎందుకు పడవలసి వచ్చింది. అవి రెండు కలిసి రాముడి యొక్క కోపంగా ఎలా మారింది, వీటి ఆన్సర్ తెలిస్తే ఈ బ్రెయిన్ యొక్క రహస్యాలన్నీ అందులో ఉంది. అంటే ఏమవుతుంది, అక్కడ లెఫ్ట్ హెమిస్ఫియర్ బ్రెయిన్ లో, రైట్ హెమిస్ఫియర్, ఇవి రెండు కలుస్తాయి. ఇటువైపు నుంచి శివుడిది, ఇటువైపు నుంచి విష్ణువుది, ఇవి కలిసి ఎలా మారిపోతాయి, వెన్నుపూసగా మారిపోతాయి. ఆ వెన్నుపూసగా మారిపోయింది రాముడిది. అంతేగా చాలా చాలా మనం డిస్కస్ చేసుకోవడానికి పాయింట్స్ చెప్తున్నాను నేను, కొంచెం ఐడియా ఉండాలి కదా మీరు ఏం డిస్కస్. ఇది ఒక రకమైనటువంటి ఫలము. ఈ ఫలం ఎందులో నుంచి ఆవిర్భవించింది, యజుర్వేదము అనేటటువంటి చెట్టు నుంచి. ధనుర్వేదము అనేటటువంటి ఫలము మీ తట్టలో పలుచుకోవాలి, అమ్మే తట్టలో. రెండోది గంధర్వ వేదం గురించి చెప్తున్నాను నేను, అంటే అంతరిక్ష విజ్ఞానము. రుచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అభివిశ్వే నిషేదురు యస్తున్న వేద కిమి రుచా కంశ్యసి య ఏతత్ విదుహు సౌమే సమా. ఆ మంత్రము యొక్క అంతరార్థం పరిపూర్ణంగా తెలియాలి. కిమి రుచా కంశ్యసి, ఆ వేద విజ్ఞానం ఏమి చేయగలదు, నేనేమీ చేయలేను బాబు, అంటుంది. కిమ్ రిచా కనిషిషి నా నీకేనంటో మంత్రం చెప్పేశాను, ఫార్ములా చెప్పేశాను, నువ్వు ఉపయోగించుకోలేవు ఫార్ములాని, నన్ను ఏం చేయమంటావు, నువ్వు ఉపయోగించుకోగలవు, నన్ను ఏం చేయమంటావు, నువ్వు ఉపయోగించుకో. రెండు విషయాలుగానూ వేద విజ్ఞానం ఏం చేయలేదు. నువ్వు ఉపయోగించుకోగలిగితే నువ్వు ఉపయోగించుకుంటావు, నువ్వు ఉపయోగించుకోలేవు వేదం ఏం చేయలేదు. కానీ ఆధునిక జగత్తులో స్కూటర్ కొన్నాక స్కూటర్ డ్రైవింగ్ వాడు నేర్చుకోలేరు అనుకోండి, ఏమంటామండి? ధారణ కూడా అది కారు కొంటాడు ఎందుకంటే బ్యాంకు లోన్స్ ఇచ్చేస్తుంది కనుక. కానీ కారు డ్రైవింగ్ నేర్చుకోడు, కారు డ్రైవర్ ని పెట్టుకోడు, వాడు నిజమైన ధార్మికుడు. ఎందుకంటే ధర్మం అదే చేస్తున్నాం మనం, అది చదువుతాం చదివిస్తాం, భగవద్గీత చదివిస్తాం, యంత్రాలు పెట్టేసుకుంటాం, ఉపయోగించుకోలేదు. అంతేగా కారు కొని కారు డ్రైవర్ ని పెట్టుకోకుండా దాన్ని ఆరుతులు పూజలు చేస్తే ఇవ్వగలి, మనం అదే చేస్తున్నాం. అది చేయకుండా ఉండాలి అంటే నీకు అందరూ వేదం తెలియాలి, మీకు మౌనం యొక్క భాష తెలియాలి. మంత్ర బ్రాహ్మణయో వేద నామధేయం, సౌండ్ మౌనము, సౌండ్ ఇది గంధర్వ వేదం. మీరు ఈ ఫలాన్ని మీరు ప్రజలకు అందించాలి. దాన్ని ఏ రూపంలో మనం అందించవచ్చు? చాలా స్పష్టంగా దానికి ఒక రూపకల్పన చేసుకుందాం. మనం సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము అని గంధర్వ వేదం అంటే అది. ఆ గంధర్వ వేదం ఎక్కడ పలుకుతోంది? మన వెన్నుపూస మీద పలుకుతోంది. కానీ ఇప్పుడు వెన్నుపూసని దేనిగా ఉపయోగించుకుంటున్నాం? ధనుర్వేదంగా ఉపయోగించుకోవటం లేదు, గంధర్వ వేద పరంగా ఉపయోగించుకుంటున్నాం. పెన్ను ఉంది, మన ఆత్మీయులకి ప్రేమమై ఉత్తరం రాయటానికి ఉపయోగించుకోవచ్చు, లేకపోతే తిట్టడానికి ఉపయోగించుకోవచ్చు శత్రువుని. రెండు గంధర్వ వేదాలే. అలాగే వెన్నుపూసే ఉపయోగించుకుంటున్నాం. ధనుర్వేదంలో దేనికి ఉపయోగించుకుంటాం? భౌతిక జగత్తులో జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్, భౌతిక జగత్తులో జరిగేటటువంటి మార్పులు చేర్పులు ధనుర్వేదం ద్వారా వస్తుంది, యజుర్వేదం ద్వారా వస్తుంది. యజుర్వేదం యొక్క కర్మకాండ యజ్ఞము, యజుర్వేదంలోనే ఉన్నాయి యజ్ఞాలన్నీ కూడా, ఇంకో చోట లేవు. యజ్ఞ ప్రక్రియ యజ్ఞము కూడా సైక్లిక్ ప్రాసెస్ కదా, చక్రమే. పదార్థం వేసాం, సూక్ష్మ జగత్తులోకి వెళ్తుంది, వెళ్ళాక ఏమవ్వాలి ఆ పదార్థం? మళ్ళా తిరిగి మనం కావలసినటువంటి రూపంలో బయటికి రావాలి. ఇదంతా ఏంటి? ధనుర్వేదం. గంధర్వేదం ఏంటి? బయటకు పంపించారు కదా, పార్శ్వదాస్త్రం కావాలి, ఆగ్నేయాస్త్రం కావాలి, బ్రహ్మాస్త్రాలు కావాలి, ఇంతే కదా ధనుస్సు పనిచేసేది. ఆ అస్త్రాలు తయారు చేసేది గంధర్వేదం. మీరు మీ పళ్ళు జరిపించుకోవాలి అంటే మాటలు కూర్పు కావాలి కదా. నీలాంటి వాడిని చూడలేదు అని మీకు వచ్చిన తిట్లన్నీ తిట్టి నాకు పని చేసి పెట్టి బాబు అన్నావు అనుకో, వేదం తప్పింది. పని చేయించుకోవాలంటే ఏం చెప్పాలి? అసలు నువ్వు తప్ప ప్రపంచంలో ఏ గురువు పనికిరాడు. అసలు గురువులందరూ మూర్తి భవించి నీ రూపం. అందువల్ల గురువు గారు ఏమంటూ ఉంటారు? సబ్ షేర్కే బచ్చే అంటారు. ఆయన తిట్టారని మెచ్చుకున్నారో నాకు ఇప్పటికే అర్థం కాలే. శ్రీరాజ శర్మ ఆచార్య దగ్గరికి వెళ్ళినప్పుడు మీరందరూ సింహ పిల్లలు అన్నారు. అంటే జంతువులు పిల్లలని తిట్టారా? జంతువులని, లేకపోతే సింహాసనారూఢులు అవుతారని ఆయన ఉద్దేశమా? ఏమో మరి ఆయన ఉద్దేశం ఏమో నాకు తెలియలేదు. ఇది గంధర్వ వేదంలో ఉన్నటువంటి ప్రమాదం. అది ఏదైనా అవ్వచ్చు. గంధర్వ వేదం అర్థమైంది కదా, పదము పదార్థముగా మారుట. అస్త్రములు, ఆ అస్త్రాలు ప్రయోగించేవాడు పూర్వకాలంలో. పదము పదార్థముగా మారేటటువంటి అస్త్రం మంత్రాలే కదా. ఆ మంత్రాలు ప్రయోగిస్తే ఆగ్నేయాస్త్రం అయిపోయింది, గరుడాస్త్రం అయిపోయింది, నారాయణాస్త్రం అయిపోయింది, వరుణాస్త్రం అయిపోయింది. అంతటి ఈ విద్య నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు ఉపయోగిస్తూనే ఉంటారు ఎదుటి వాళ్ళని బాధ ఎలా పెట్టగలరో మాటల ద్వారా. పాప రాముడికి శ్రీకృష్ణుడు కూడా తెలియదు నా ఉద్దేశం. అప్పుడు ఇంకేదంటే శిశుపాలుడికి 5వ సంవత్సరంలో 6వ సంవత్సరంలో నువ్వు 100 తిట్లు తిట్టచ్చు అన్నట్ట. ఆ కాలంలో యువకుడు అంటే 200 ఏళ్ళు ఎంతో రావాలి. అప్పటికి కానీ 100 కౌంట్ పూర్తి చేయలేకపోయాడు శిశుపాలుడు లాంటి వాడు కదా. మరి మనం ఒకరోజు చాలు, ఒకరోజులో 100 పూర్తి అయిపోతుంది.
చేస్తేనే మనం గ్రేట్ అదే రకాలు. అందువల్ల గంధర్వేదం అంటే ఇది అంటే గంధర్వేదం నేను వేరుగా నేర్చుకోవాలి ఆగండి మాస్టారు. ఆ గానకోకిలను వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళ దగ్గరికి ఎవరక్కర్లేదు, యు ఆర్ ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఇన్ గంధర్వేద. శిశుపాలు టైప్ లో వద్దు, శిశుపాలు టైప్ లో కాకుండా కృష్ణుడికి కావాల్సినటువంటి గంధర్వేదం, కృష్ణుడికి కావాల్సినటువంటి గంధర్వేదము గీతా జ్ఞానమే. గీతా జ్ఞానము పాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. ఈ మూడు లోకాల్ని కూడా గీతలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని నేను పాలిస్తూ ఉంటాను. ఏంటి అక్కడ ఉన్నటువంటి జ్ఞానాలు? స్థిత ప్రజ్ఞత్వం ఒకటి, గుణాతీత స్థితి ఒకటి, ఇవి రెండు వస్తాయి మీకు భగవద్గీతలో. పరివ్రాజకులు ఉండవలసినటువంటి గంధర్వ వేద స్థితి ఇది. స్థిత ప్రజ్ఞత్వం అనేది రెండో అధ్యాయంలో చివర వస్తుంది, ఐదో ఆరో శ్లోకాలు ఉన్నాయి. అందులో చాలా స్పష్టంగా మొదటి మాటే వాడతాడు అధ్యాయుడు ఇది గంధర్వ వేదము అని తెలుపడానికి. ఎంత మాట వాడతాడు? స్థిత ప్రజ్ఞస్య కా భాష, భాష అంటే ఇదే ఎందుకు చెప్తున్నా మాట, స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధి స్థస్య కేశవ. ఎలా మాట్లాడతాడు, ఏ సమాధిలో ఉంటాడు, ఎలా నడుస్తాడు, కిమాసీత వ్రజేత కిం, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు స్థిత ప్రజ్ఞుడు, అది చూసుకోండి రెండో అధ్యాయంలో. దీని తర్వాత మన 14వ అధ్యాయానికి వెళ్తాం మనం. గుణాతీత స్థితి అక్కడ చెప్తాడు, త్రిగుణాతీత స్థితి. ఇది గంధర్వ వేదం అంటే ఆ వేదాలు ఎక్కడ దొరుకుతాయో, ఏ ఫ్రూట్స్ మీరు అమ్మాలో అర్థమైంది కదా. అంచేత పరివ్రాజకులు నేర్చుకోవలసినది మీరు నేర్చుకున్నారు ఆల్రెడీ, లిపిబద్ధం చేయండి, టూకీగా రాయండి. ఇప్పుడు నేను టూకీగానే చెప్పిస్తున్నా కదా, కానీ మీకు తెలిసింది టూకీగా రాయటానికి ప్రయత్నం చేయండి. రాయటం రాదు అనకండి, మీరు ఆలోచిస్తే వస్తుంది, వచ్చింది రాయండి, గాభరా పడొద్దు. నేనున్నానుగా నేర్పటానికి, నేర్చుకుంటే నేర్పుతాను కానీ ఇప్పుడు నాకు చెప్పే ఓపికలు లేవు. కానీ ఎందుకు చెప్తున్నా, మీరు నేర్చుకునేటటువంటి తపన ఉంది కనుక. కానీ ఆ తపనను మీరు ఉపయోగించుకోవాలి నన్ను, తర్వాత ఇంత ఈజీగా మీకు దొరకదు అని కూడా చెప్పాను నేను. నేను ఓపిక లేకపోయినా చెప్పడానికి కారణం ఇదే. రేపు మీతో ఇంత ఫ్రీగా నేను మాట్లాడటానికి టైం ఉండకపోవచ్చు, ఎక్కడికో వెళ్ళిపో కాదు, అసలు ఆరోగ్యం పాడైపోవచ్చు పూర్తిగా, అప్పుడు మాత్రం ఏం చేయగలను నేను. ఇంతటి కాస్తది ఆ సీరియస్నెస్ అర్థం చేసుకోండి. ఎందుకంటే నేనేం చెప్పగలను, ఎప్పుడో నేర్చుకుంటామంటే ఇన్నేళ్ళు 20 ఏళ్ళు వేస్ట్ చేశారు, 20 రోజుల్లో నేర్చేసుకోండి. వేస్ట్ చేశామనే బాధ నటించొద్దు, నేర్చుకోండి, కష్టపడండి, కలిసి కష్టపడండి, తెలిసినది ఒకళ్ళకొకళ్ళకి చెప్పుకోండి. పరస్పరం భావయంత శ్రేయం పరమవాప్స్యత, అనంతమైనటువంటి అబ్సల్యూట్ శ్రేయస్సు మీరు పొందాలి అంటే. కెనరా బ్యాంక్ వాళ్ళది ఒక మ్యాగజైన్ ఉంది శ్రేయస్సు అని, మరి వాళ్ళు ఎలా పట్టారు అది, ఆ శ్రేయస్సు పరమవాప్స్యత కరెక్టేనా? అది శ్రేయస్సేనా? పేరు తప్పి చెప్పేసి గంధర్వేదం కదా. అంచేత గంధర్వేదం దేని యొక్క ఆఫ్షూట్? సామవేదం యొక్క. ఇంకా ఏమున్నాయి? అధర్వేదం. అధర్వేదం యొక్క ఆఫ్షూట్ స్థాపత్య విద్య. మనం దానికి ఇంకో పేరు ఏం పెట్టుకున్నాం? వాస్తు. మానవ శరీర నిర్మాణానికి వాడు నివసిస్తున్నటువంటి ఇంటికి లింక్ ఉండాలి. కత్తి ఉంటుంది చూసారా, కత్తి వర ఇలా ఉంటుంది అన్నాను అనుకోండి, కరెక్టా తప్ప? కత్తి వర అంటే అర్థమైనా? కత్తి పెట్టుకునేటటువంటి కవర్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అన్నాను నేను, ఉండదా కదా? ఇంకా కత్తి పెట్టుకునే చోటు ఎలా ఉండాలి? కత్తి ఆకృతిలో ఉండాలి కదా. మరి నేను నివసిస్తున్నటువంటి ఇల్లు ఎలా ఉండాలి? ఉందా? అది వాస్తు విద్య యొక్క ఆధారం, స్థాపత్య విద్య యొక్క ఆధారం. సింపుల్ లాజిక్. మీరు ఎక్కడికో వెళ్ళిపోయే పుస్తకాలు ఏం రిఫర్ చేయక్కర్లేదు. దానిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. స్థాపత్య వేద అని పేరు దానికి. మయుడు దీంట్లో ఎక్స్పర్ట్ అని, అతను ఒక అసురుడు కానీ ఎక్స్పర్ట్. ఇంతట ఋషులందరూ దేవతలందరూ ఏం చేస్తారు? అతని చేత కట్టించుకునేవాళ్ళు, మయుడి చేత. ఆ మయుడి యొక్క విజ్ఞానము ఇప్పుడు అంతరిక్షంలో ఉంది. ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి స్థాపత్యవేత్తలు. అంటే ఏంటి, మనం నివసించేటటువంటి ఇల్లు మన శరీరాకృతికి తగ్గకుండా ఉందనుకోండి ఖచ్చితంగా కంఫర్టబుల్ గా ఉండదు. జోడుంది, చిన్నకున్నాడు ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు బూట్ వేసుకుని వెళ్ళాడు బయటికి బాగా కట్టుకుని. ఎంత బాగా నడవగలడు? అసలు నడవగలడా? కాలు పట్టని బూట్ వేసుకుని వెళ్ళాడు, ఇరుకు బూట్. అప్పుడేమవుతుంది? నా ఫ్రెండ్ గురించి చెప్పాను కదా ఢిల్లీలో మీకు చాలా సార్లు. నేను హరిద్వార్ వెళ్తూ ఉంటే ఢిల్లీలో వాడింట్లో ఆగేవాడిని. ఒకరోజు ఒకసారి ఒక సంవత్సరం అలా వెళ్ళినప్పుడు వాడింట్లో కూర్చుంటే ఆఫీస్ నుంచి వచ్చి వెదవచ్చి చూడు చాలా ఇరుగ్గా ఉందని పక్కన పెట్టేశాడు. సరే కొత్తది కొనుక్కోవచ్చు కదరా అన్నాను నేను. అదొక్కటే నా జీవితంలో ఆనందం అన్నాడు వాడు. ఏంటంటే వాడికి ఆనందం, ఆఫీసులో ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్, పిల్లలతో ప్రాబ్లమ్స్, స్నేహితులతో ప్రాబ్లమ్స్, వాడికే కాదు మనకే అన్ని ఉన్నాయి. అంచేత వాడికి ఏదో ఉందని గాబరా పడక, మీకు అన్ని ప్రాబ్లమ్స్ లేవు, ఇంట్లో ప్రాబ్లమ్స్, స్నేహితులతో ప్రాబ్లమ్స్, ఆఫీసర్స్తో ప్రాబ్లమ్స్, స్టాండర్డ్ డిఫరెంట్. అంతే వీడు ఏం చేసేవాడు, ఆ ఇరుగ్గా ఉన్న జోడు వేసుకుని వెళ్ళేవాడు. ఆఫీస్లో పోనీ ఆ జోడు వదులుతాడా వదలడు. ఇంటికి వచ్చాక వదిలి అమ్మాయి ఎంత హాయిగా ఉందనేవాడు. అదొక్కటే వాడికి ఆనందం అంట జీవితంలో. మన ఆనందాలు అలాంటివేనేమో. అంచేత ఇరుకు జోళ్ళు కానీ లూజ్ జోళ్ళు కానీ పనికిరాదు. ఏం జోడు ఉండాలి? కరెక్ట్ జోడు ఉండాలి. మీ ఇల్లు ఎలా ఉండాలి? మీకు కరెక్ట్ గా ఫిట్ అవ్వాలి. ఒక సంవత్సరం తర్వాత కూడా ఇల్లు మీకు ఫిట్ అయ్యిందనుకోండి అంటే ఏమైనట్టు అర్థం? ఎదిగినట్ట మీరు, ఎదగనట్ట? ఏమో మరి దాని అర్థం ఏంటో, ఎందుకు పడదోసేస్తారో, ఎందుకు కొత్త కన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయో, ఎందుకు అస్తమాన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయో మీరు స్థాపత్యవేది తెలిస్తే కొంచెం బురకెక్కుతుంది. బురకెక్కిందా? అంతే ఆ స్థాపత్యవేదని అర్థం చేసుకోండి. ఇది దేంది? అదర వేద యొక్క ఆఫ్షూట్. అంచేత మీరు చాలా చాలా జాగ్రత్తగా వేద విజ్ఞానాన్ని మీ దాంట్లోకి వేర్పాలి. దేర్ షుడ్ బి ఎ కంటిన్యూస్ గ్రోత్. ఎప్పుడైతే మీకు ఆ కంటిన్యూస్ గ్రోత్ చేయడం చేత కాలేదో ప్రకృతి తన చేతిలో తీసుకుని మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసి పారేస్తుంది. చచ్చిన చిల్లు మారుతారుగా, కానీ ఆ మారినీళ్ళు అలాగే ఏడుస్తాయిగా. ఎంత పిచ్చి జగత్తులో జీవిస్తూ మేము చాలా తెలివైన వాళ్ళం అనేటటువంటి భ్రమలో జీవిస్తున్నటువంటి మానవ జాతికి ఈ జ్ఞాన ఫలాన్ని మీరు అందించగలరా? కొనరెవడు? బొమ్మ చెప్తోంది, జగద్గురువు చెప్పింది అది. కొన్న కొనకపోయినా మీ బాధ్యత లేదు, మీకు అది అర్థం అవుతాయి చెప్పడానికి. కానీ అర్థం అయితే ముందు మీరు ఆచరించాలిగా, మీ ఇళ్లలో ఆ మార్పులు రావాలిగా. అక్కడేగా మాస్టర్, మా ఇల్లు ఎలా కూలగొడతాం? కూలగొట్టక్కర్లే, చిన్న చిన్న తెరలు కట్టుకుని ఏరియాలో మార్పు తీసుకురావచ్చు. టెక్నిక్ అంటూ తెలిస్తే అసలు స్థాపత్యవేద అంటే ఏంటో ఏం కూలగొట్టే ఎక్కర్లే. ఇళ్లలో మార్పు తీసుకురావటానికి చిన్న చిన్న తెరలు ఉపయోగించుకోవచ్చు, కావలసిన మార్పులు వచ్చేస్తాయి. డివైడింగ్ లైన్సేగా. మన శరీరంలో లంగ్స్ కి, ఈ లివర్, ఇది డైజెస్టివ్ సిస్టమ్ కి తేడా దేనివల్ల వస్తుంది? ఒక సన్నటి పొర వల్ల వస్తుందంటే, సన్నటి పొర మీరు అడ్డు పెట్టుకుని సాయికి స్నానం చేయించేటప్పుడు ఏడు పొరలు వేసి స్నానం చేయించేవారట కొంతమంది. ఆ ఏడు పొరలు ఇదంతా ఏ వేద? స్థాపత్యవేద. స్థాపత్యవేద ద్వారా మానసిక శాంతిని తక్షణమే పొందవచ్చును. చూస్తేనే చాలు అది. రామాయణంలో వాటిలో వాల్మీకి ఆశ్రమం అది చూపిస్తారు. చూసినప్పుడు మీకు ఆనందంగా ఉండదు? మీరు ఆలోచించండి ఒకసారి, ఊహించండి. ఏముంది అక్కడ? స్థాపత్యవేద యొక్క ఈ కాలంలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఊహ అది. ఋషి ఉంటే ఎలా ఉండేదో అది ఆశ్రమం. ఎలా ఉండేది ఆశ్రమం? ఆవు సింహము ఒక చోట నీరు తాగేవి. తత్ సన్నిధవ వైర త్యాగ. అలాంటి ఇళ్లలో నివసిస్తున్నటువంటి వాళ్ళకి వైరం ఉండదు. అంచేత ఇప్పటికీ కూడా భారతీయులకు వైరం లేదు. భారతీయులు ఎవ్వరూ కూడా యుద్ధం ప్రకటించలే, ఎవరి మీద ప్రకటించలేరు వీళ్ళు. ఇంచేతంటే వీళ్ళ జీన్స్ ఆ స్థాపత్య వేదాల నుంచి వచ్చాయి. ఇప్పుడో ఈ సిమెంట్ కట్టడాలు అవి వచ్చాయి, కానీ పూర్వకాలంలో ఓ 100 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా స్థాపత్యవేదాయ మనకి బేసిస్. ఇప్పుడు కదా ఈ కాంక్రీట్ జంగల్స్ ఏర్పడుతున్నాయి, కానీ జీన్స్ అవేగా. కానీ ఇప్పుడిప్పుడు వాడు కొడుతూ ఉంటే నేను ఎందుకు కొట్టకూడదు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? స్థాపత్య వేదాలు ఉన్నటువంటి లోటు. మీ ఇళ్ళని మీరు సవరించుకోకుండా మీరు నివసిస్తున్నటువంటి జాగాని స్థాపత్య వేదానికి అనుకూలంగా చేయకుండా ఉన్నంత వరకు వేద విజ్ఞానాన్ని మీరు అందించలేరు. వినిపించాలనిపించరు. అందువల్ల వేదాలు సర్వతమర్రో అని అరుస్తారు. ఎలాంటి వాళ్ళు? అలాంటి ఇళ్లలో నివసిస్తున్నటువంటి వాళ్ళు. మన కర్మ ఏంటి అంటే వాళ్ళు పొలిటీషియన్స్ అయి కూర్చున్నారు, వాళ్ళు రాజులే కూర్చున్నారు. వాళ్ళ తప్పు కాదు, అది వాళ్ళ తప్పు కాదు, ఆ స్థాపత్య వేద తప్పు. ఇళ్ళని సవరించుకోండి. సవరించుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలని నన్ను అడగండి. ఈ జోడు కరెక్ట్ గా ఉందా లేదా అని బాటా షాప్ దగ్గరికి వెళ్ళాక మీరు జోడు వేసుకుంటారు. ఎవరు చెప్తారు జోడు మీకు సరిపోయిందో లేదా అని? షాప్ కీపర్ చెప్తాడా? ఉండండి బాటాని పిలుచుకొస్తాం అంటే బాటా పరలోకానికి వెళ్ళిపోయాడంటే అక్కడికి వెళ్ళొస్తాం. వాడు చాలా ఎక్స్పర్ట్ ఇదా అంతేత బాటాని అడుగుతానంటారా మీరు? ఎవరిని అడుగుతారు? మరి మీ ఇంటి యొక్క వాస్తును ఇంకోళ్ళని ఎందుకు అడుగుతున్నారు మీరు? వాడు ఎలా చెప్తారు? జోడీలా ఉండాలని చెప్పగలడు. పాయింటెడ్ షూ అయితే బాగుండదండి, ఎత్తు మడమల షూ అయితే బాగుండదండి అని చెప్పగలడు. కానీ మీకు ఫిట్ అయ్యేటటువంటి జోడు ఎవడు చెప్పాలి? నీ కంఫర్ట్ చెప్తుంది. మరి మాకు అర్థం కావటం లేదే. అసలు మీకు కావాల్సి వస్తే కాదు, మీకు ఆ కంఫర్ట్ చక్కలేదు. పక్కవాడి ఇల్లు, గురువుగారు ఓ శిష్యుడింటికి వెళ్ళాడు. తమాషా ఎప్పుడు కూడా అవసరం లేని వాళ్ళనే పిలుస్తాం మనం. మనం చాలా తెలియని వాళ్ళం. ఇల్లు అవసరం లేని వాళ్ళని పిలుస్తాం మనం. ఇంటి ఓపెనింగ్ ఇంచేత ఇల్లు అవసరం ఉన్నవాడు అయితే వాడు దృష్టి పడితే ఏం చేస్తాడు? అంచేత గురువుని పిలుస్తాం ఇంటి ఓపెనింగ్ సెరమనీకి. దానికి ఇంచేంటే వాళ్ళకి ఇల్లు అక్కర్లేదు. అంచేత ఆ గురువుని పిలిచాడు. సరే చాలా ఆనందించాడు. చాలా బాగుందయ్యా, అందులో చాలా వృద్ధిలోకి వస్తాయా, చాలా సుఖంగా శాంతిగా ఉంటాడంటాడు. నెక్స్ట్ ఇయర్ వచ్చాడు. గురువు గారు చూడలేదు అసలు. గురువు మీద కోపం వచ్చింది వాడికి. ఏంటి గురువు గారు శాంతి అన్నారు, నాకున్న అశాంతి అసలు ప్రపంచంలో ఎవడికి లేదన్నాడు. గురువు గారికి అసలు ఏం అర్థం కాలే. ఏంటి అంత ఉత్తరాలు మీద రాస్తూనే ఉన్నాడు, టచ్ లోనే ఉన్నాడు, కుటుంబంలో ఏం జరగలేదు, పిల్లలు బాగానే చదువుకున్నారు, ఎందుకు అన్నారు. ఏంట్రా నీ బాధ అన్నాడు. అదిగో అన్నాడు. ఏంటి బాధ? ఎదురింటి వాడు ఇంకో అంతస్తేశాడు, చచ్చాడు వీడు. అలాంటి వాడికి ఏ వస్తువు పనికిరాదు. ప్రశ్నే లేదు అసలు అక్కడ. అంటే కాస్త ఉపయోగించి మీ వాస్తు చూసుకోండి, మీ గృహ వాస్తు చూసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ శరీరగతమైనటువంటి వాస్తు చూసుకోండి. శరీర మాధ్యమం కలుధర్మ సాధన అంటున్నాం కదా, ఇది అధర్వవేదం యొక్క ఆప్షూట్, స్థాపత్య వేద. ఇదంతా కాకుండా ఋగ్వేదం యొక్క ఆప్షూట్ ఒకటి ఉంది, ఆయుర్వేద. ఆయుర్వేద అంటే అహంకారం యొక్క పరిపూర్ణత ఎలా జరుగుతుంది అని చెప్పే విద్య. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయుర్వేదం అన్నా బ్రహ్మజ్ఞానం అన్నా ఒకటే. ఆయుర్ యొక్క వేదము. నీ ఆయు ఎంతవరకు ఉంటుంది? నీ అహంకారం ఉన్నంత వరకు, అంతేనా? రోగాల గురించి, దాని గురించి వాడు మాట్లాడేవాడు. ఆయుర్వేదము రోగాల గురించి మాట్లాడదు. ఆయుర్వేదము స్వాస్థ్యత గురించి మాట్లాడుతుంది, ఆరోగ్యం గురించి మాట్లాడుతుంది. ఆరోగ్యానికి సంస్కృత్ లో హిందీలో పేరేంటి? స్వాస్థ్యము. స్వ ఆస్తిత్వము, స్వస్థితిలో ఉండటము. స్వస్థితిలో ఉండటం అంటే ఏమైంది? మళ్ళా సమాధి స్థితిలో ఉండటం. అంచేత ఆయుర్వేదము సమాధి స్థితిలో ఎలా ఉండాలో నేర్పుతుంది మీకు. అంచేత సమాధి స్థితిని ఔషధముల ద్వారా కూడా పొందవచ్చు అని పతంజలి చెప్తాడు. ఆవిద్య ఆయుర్వేదం అది. కానీ ఇప్పుడున్నటువంటి ఆయుర్వేద భిషగాచార్యులు ఏందో అంది, ఏది అన్నది లేకుండా పోయింది. అందుకే మన జ్ఞానాన్ని ఎవడు కొండు తిడతాడు, మన అందరినీ తిడతావే, మన గద్దరం ఏదో దెబ్బతింది, మీరు కాస్త కరెక్ట్ చేసుకోండి అది. కానీ తిట్టవలసిన అవసరం ఎందుకు వస్తుందంటే లాంగ్ ట్రేక్ లో పోతుంది, అది ఆయుర్వేదం కాదు. అది రోగ నివారణకి మందు ఇచ్చేటటువంటి వేడు ఆయుర్వేద వైద్యుడు కాదు. ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉండేటట్టు చూసేవాడు ఆయుర్వేద వైద్యుడు. ప్రతిరోజు పొద్దున్నే కరదర్శనం అని ఉంది, కరాగ్రే వసతే లక్ష్మి. అది కరదర్శనం. ఆ కరదర్శనం చేస్తున్నప్పుడు మీ నాడి చూసుకోవాలి. మీ నాడి చూసుకున్న తర్వాత ఆ నాడికి అనుకూలమైనటువంటి ఆహార పదార్థాలే తినాలి. ఏ రోజు కా రోజు ఇంకా వాడు ఆరోగ్యం దెబ్బతింది అసలు అసంభవం అది. కానీ వాడు అక్కడ రుచి కోసం మళ్ళా వస్తే కష్టం. కానీ తమాషా ఏంటి అంటే ఆయుర్వేదాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని దాని ప్రకారం తినేవాళ్ళు మనకంటే రుచికరమైనటువంటి భోజనం చేస్తారు. మనం రుచికరమైనవి ఏం తింటాం లేదు కదా, మాడిపోయింది తిని చాలా రుచికరమైంది అంటాం, డబుల్ రోస్ట్ ఇంగ్లీష్ లో అనేస్తాం. అంతకంటే మీరు ఏమో తెలుగులో అడిగితే ఏమని అడగాలి వాడిని, మాడిపోయిన టీవయ్యా అని అది. కానీ మాడిపోయిన టీవయ్యా అంటే వాడు మంది కోపంగా చూస్తాడు. డబుల్ రోస్ట్ అన్నాం అనుకోండి వాడు ఎంత ఆనందంగా చూస్తాడు మరి. అదో కంటారా ఏదో ఈ ఆయుర్వేదం, ఈ ఆయుర్వేదంలో ఉన్నటువంటి మూడు బేసులు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాతము, పిత్తము, కఫము. ఈ భాష అందుకే గంధర్వేదము అంటుంది. భాషతో వచ్చింది గందరగోళం. భాషని కొంచెం మార్చుకుని ఎదుటివాడికి అర్థం కాకుండా మాట్లాడేయచ్చు. కొంచెం మార్చుకుంటే చాలు. సైన్స్ అంతా అంతే చేస్తుంది. ప్రతి సైన్స్ కొన్ని కొన్ని పెట్ పదాలు పెట్టుకుంటాడు వాడు. ఆ పదాలు వాడు వాడతాడు, మామూలు వ్యక్తికి అర్థం కాదు. ఇప్పుడు అలా రిక్షా ఎక్కి వెళ్తున్నాం అనుకోండి. ఇప్పుడు రిక్షాలు ఉన్నాయా గుంటూరులో? ఏమో అన్ని ఆటోలే కనిపిస్తున్నాయి నాకు. పోనీ రిక్షా ఉందనుకుందాం, రిక్షా తొక్కే ఎక్కి వెళ్తున్నాం మనం. ఉండవయ్యా నేను సోడియం క్లోరైడ్ కొనాలి, ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో చెప్పవయ్యా అన్నావు అనుకో రిక్షా వాడు, నీవే ఎలా చూస్తాడు వాడు? ఇంకో గ్రహం నుంచి వచ్చిన వాడిని చూసినట్టు చూస్తాడు వాడు. ఉప్పు కొనాలన్నావు అనుకో, నవ్వుతాడు పరమ మూర్ఖుణ్ణి చూసినట్టు. ఇంతే ఉప్పు కొంటాను రిక్షాడు, నువ్వు అడగక్కర్లే, తెలుసుకుని మనందరికీ ఉప్పు ఎక్కడ దొరుకుతుందో. కానీ సైన్స్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఉప్పుకు ఇంకో పేరు పెట్టి నీకు అర్థం కాకుండా మాట్లాడతారు. మనం వాళ్ళని తెల్లబోయి చూస్తూ ఉంటాం, వాళ్ళు సైంటిస్టులు అంతకంటే ఏం లే. అలాగే వాత పిత్త కఫం అని వాయువుకి, అగ్నికి, పృథ్వీకి, జలానికి పేరు పెట్టారు వాళ్ళు. కఫం ఎక్కువగా ఉంది అంటే జలం ఎక్కువైందని నీ శరీరంలో, పిత్తం ఎక్కువైంది అంటే అగ్ని ఎక్కువైందని, వాతము అంటే వాయువు ఎక్కువైందని. అంతేట వాయువు ఎక్కువైన వాడు కొలిసి ప్రాణాయామం చేయటం మొదలెట్టాడు అనుకో, అవుట్ వాడే. ప్రాణాయామంతో వచ్చేటటువంటి ప్రమాణం అందువల్ల వస్తుంది. పిత్తం ఎక్కువైంది, కారం తిన్నాడు వాడు, మంట తగిలింది. సింపుల్ లాజిక్. అంచేత ఆయుర్వేదం నేర్చుకోవడానికి మీరు పుస్తకాలు చదివి వెళ్ళక్కర్లేదు, ఆ భాష అర్థమవుతే చాలు మనకి. ఇదంతా నేను చెప్పకనే మీరే నేర్చుకోవచ్చు, వాత పిత్త కఫము. కానీ ఈ వాత పిత్త కఫాలనే ఆధునిక ఋషి ఒకడు హోమియోపతిగా మార్చాడు. దాన్ని మూడు పేర్లు పెట్టాడు అక్కడ, సోరా వాతము. సైకోసిస్ పిత్తము, సిఫిలిస్ కఫము. పేరొత్తు గందరగోళం అయిపోయింది. హోమియోపతి ఆయుర్వేదం ఒకటే. అవి కూడా హోమియోపతి వనమూలికల నుంచే తీసుకుంటాయి వాటి మందుల్ని. ఈ మదర్ టింక్చర్స్ అన్ని కూడా వనమూలికలే, ఆయుర్వేదంలో ఉపయోగించేవే. కానీ ఇంకొక అడుగు ముందుకేసాడు ఆయుర్వేదము కంటే. తర్వాత వచ్చిన ఋషి కదా, ఏం చేశాడు అక్కడ, పొటెంటైజేషన్ అనేటువంటి టెక్నిక్ నేర్పాడు. దాంట్లో మన శరీరంలో ఉన్నటువంటి ద్వాదశ రాశులకి, ప్రకృతిలో ఉండేటటువంటి 12 నెలలకి, ఏ నెలలో ద్వాదశ రాశిలో సంబంధించిన ఏ భాగానికి ఏ మందు వేయాలో తక్షణం మీరు నేర్చేసుకోవచ్చు. దాన్ని 12 టిష్యూ సాల్ట్స్ అంటాం. ఆ 12 లవణాలు మీకు తెలిస్తే 90% రోగానికి మీరే మందు వేసేసుకోవచ్చు. అది వాడకండి అని డాక్టర్లు చెప్తారు. ఎందుకు వాడితే వాళ్ళ జోలికి వెళ్ళవు. అంటే డాక్టర్ చెప్పింది ఏదో వాడండి. నేను చెప్తున్నా మీకు హాయిగా ఫ్రీగా వాడేయచ్చు మీరు. అంతేత ఆ ద్వాదశ లవణాలు ఇప్పుడైనా మీరు నేర్చుకుంటారేమో అనే ఆశతో. కానీ ఆ ద్వాదశ లవణాలు ఏ భావంతో నేర్చుకోవాలి? ఆయుర్వేదము. ఆయుర్వేదము ఏ వేదము యొక్క అంగము అది గుర్తుంచుకోండి. ఆ పళ్ళు ఈ వేద విజ్ఞానాన్ని మీరు అమ్మాని ఇంటింటికి వెళ్ళి ఎవడు కొనడు, కొనక్కర్లే ఎవడు. మీకు మీరు ఉపయోగించుకుంటే దాని చేత మీకు ఉపయోగపడతాయి. ముందు మీరు ఉపయోగించుకుని మీరు తినే వాటిని మీరు తింటూ మేము ఎక్స్పర్ట్స్ అయిపోయి ఋషులు అయ్యాక చేస్తాము అంటే అర్థం ఏంటో తెలుసా? మేము చెయ్యము అని అర్థం. ఇంతకంటే ఋషులు అవ్వాలంటే మీరు సాధన చేయాలి. సాధన మీరు చేయటం మొదలెడితే ఆటోమేటిక్ గా జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే కూర్చోలేరు. కానీ మీరు కూర్చుని ఉన్నారు అంటే అర్థం ఏంటి? అంచేత ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. కానీ ఇదంతా కూడా ఒక చిన్న ఫార్ములాలో మీరు చేయవచ్చు. ఆ మానసిక స్థితి ఏంటంటే, మానసిక స్థితి అందరూ సుఖంగా ఉండాలని మీరు నిజంగా కోరుకుంటే సుఖంగా ఉండటానికి ఇతరులు ప్రయత్నం చేస్తారు. మీరు అంతేగా నువ్వు సుఖంగా ఉండాలని చెప్పి వాడిని సాక్ష్యం ఎంపగా కొట్టావనుకో, టీవీలో మంచి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తాడు, ఒకడు తల కొక్కుంటూ మెట్లు దిగుతూ ఉంటాడు, ఒకడు పిలుస్తాడు అండి సాక్ష్యాలు ఎంపగా కొట్టాడు, ఏంటి ఏంటి పేరు వినలేదా, ఫలానా డాండ్రఫ్ తీసేటటువంటి షాంపూ పేరు వినలేదా అంటాడు. ఆహా అంటాడు వాడు. సరే వాడు చేతిలో పెట్టి వీడు వెనక్కి వెళ్తాడు. వీడు పిలుస్తాడు, వీడు షాంపూ తీసుకున్నవాడు పిలిచి వాడిని 2 లంపకాయలు కొడతాడు. కొట్టి ఏమంటాడు, నేను ముందే ఎందుకు చెప్పలేదు అంటాడు. ఇప్పుడు నేను మీకు లంపకాయ వేసి 2 లంపకాయలు తినాలో లేకపోతే ఈ గందరగోళం అంతా ఎందుకు, నేను ముందే ఎందుకు చెప్పలేదు అనుకుంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మార్గేణ మహిం మహేష గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతటి పరివ్రాజకులు ఏం చేయాలి అంటే టిఫిను భోజనం అది టైం ప్రకారం చేస్తూ మిగతా టైంలో ఇవాళ ఈ ఆయుర్వేదము, ధనుర్వేదము, గంధర్వేదము, తాపత్యవేదము వేరు వేరు 4-4 పేజీలు పక్కన పెట్టుకుని మీకు ఇవాళ చెప్పింది అప్పుడే నేను ఇచ్చేసాను కదా గైడ్ లైన్స్, రాసేసుకోండి. ఆ గైడ్ లైన్స్ రాసేసిన తర్వాత ఆ గైడ్ లైన్స్ ఆధారంగా మీకు ఏం కావాలో నెక్స్ట్ క్లాసుల్లో అడుగుతూ ఉండండి. పరివ్రాజకులుగా లేనటువంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఆశ్రమంలో ఉన్నటువంటి మిగతా కార్యక్రమాలే తిండికండి. యజ్ఞము, ప్రదక్షిణ, మీకు ఏది ఇష్టమవుతాయి అది. కానీ పరివ్రాజకుల్లో ఒక్కళ్ళు మళ్ళీ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలిగా. మరి అదంతా ఎలా చేస్తారో ఏం చేస్తారో జై గురుదేవ్.